ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
Do
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
క్రీస్తు ఉపమాన ప్రబోధాల్లో 23 అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ప్రభు ద్రాక్ష తోట. మత్తయి సువార్త 21-21 అధ్యాయంలో ఈ యొక్క వర్తమానం రాయబడింది. మనం ప్రార్థన చేసుకుని మన యొక్క రేడియో ప్రసంగాన్ని మనం ప్రారంభించుకుందాం. అత్యున్నత సింహాసనంలో ఆసీనుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ దినమందు ప్రభు నీ యొక్క వాక్యాన్ని మేము ఉండగా మాకు కావలసిన వర్తమానం మీరు మాకు దయచేయమని, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు తండ్రి మీ అందరూ కూడా పొందులాగడం మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన పరిశుద్ధ గ్రంథాలని అందరం కూడా మత్తయి సువార్త 21:33-44 వచనాలని మనం ధ్యానించుకుందాం. ఇక్కడేమని రాయబడి ఉంది? మరి యొక్క ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తగిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చటకు ఆ కాపుల యొద్దకి తన దాసులు అంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదగ్గున కుమారుని మరి సన్మానించి చెదరుకుని తన కుమారుని వద్దకు పంపెను. ఆయనను ఆ కాపులు కుమారుని చూచితి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము, రండని తమలో తాము చెప్పుకుని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలపటి పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించి నాటి మరి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్త కించినని ఆయనతో చెప్పిరి. మరి యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయేను. ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కరుణకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును మరి చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడినను అని మీతో చెప్పాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలపోయినను గాని అది 8 మరి పడును వారిని నలి చేయను. ప్రివెంట్ వాళ్ళ ఉపమానంలో కొన్ని ఉద్దేశాలని యేసుక్రీస్తు ప్రభు వివరించడం చూశారు. ఇక్కడేమనుంది? ఇద్దరు కుమారుల ఉపమానం తర్వాత ద్రాక్ష తోట ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఒక దానిలో విధేయత ప్రాముఖ్యాన్ని యూదులు నాయకులు ముందు పెట్టాడు. ఇంకొక దానిలో ఇస్రాయేలుపై కుమ్మరింపబడ్డ గొప్ప దీవెనలన్నీ కూడా ఆయన వివరించడం ప్రారంభించాడట. ఇంకో దానిలో ఇశ్రాయేలుపై కుమ్మరింపబడిన గొప్ప దీవెనలు ప్రస్తావించి వాటిని బట్టి వారు దేవునికి విధేయులు ఉండాలని మరి సూచించాడు. ఆయన దేవుని ఉద్దేశాన్ని వారు ముందుంచాడు. వారు దాని విధేయత ద్వారా నెరవేర్చగలిగే వారని చెప్పాడు. భవిష్యత్తు తొలగించి తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమవటం ద్వారా ఆ జాతి తన దీవుల్ని పోగొట్టుకుని తన మీదకి నాశనాన్ని ఎలా తెచ్చుకుంటున్నాడో చూపించాడు. క్రీస్తు ఇలా అన్నాడు, ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టి కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి దేశాంతరం పోయిను. ఈ ద్రాక్ష తోటను యెషయా ప్రవక్త కూడా ఆయన మాటల్లో ఇక్కడ వివరించాడు. ప్రిమెంట్ వార్లర్ ఎక్కడుంది? యెషయా గ్రంథం 5:12 ఇదే ద్రాక్ష తోట ప్రస్తావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఉపమానం ప్రవక్త అయిన యెషయా కూడా చెప్పినాడు. ఆయన ఏమని వివరిస్తున్నాడంటే, నా ప్రియుని గూర్చి పాడేదని వినడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వారిని గూర్చి పాడదని వినడి, మరి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నాటించెను, దాని మధ్యను భూరాజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని మరి తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచున్నాను. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా కూడా ఈ ద్రాక్ష తోట వివరణ ఆయన ఇస్తున్నాడు. ఎందుకు ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఈ ద్రాక్ష వనం గురించి మరి ఆ యొక్క ఉపమానం ద్వారా మానవులకి వివరించాడు తెలుసా? ఎందుకంటే ద్రాక్ష తోట, ఆ ద్రాక్షలు మరి ఏ విధంగా మనం మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో మరి ప్రాముఖ్యతను మనం చూస్తామో, ఆ యేసుక్రీస్తు ప్రభు ఫలించే ఆ ద్రాక్ష ఉపమానాన్ని మానవుల యొక్క గుర్తింపు కొరకు ఉపయోగించినట్లు ఇక్కడ మనం ధ్యానించవచ్చు. మరి ఆ వ్యవసాయదారుడు అడవిలోని నేలను ఎంపిక చేసుకున్నాడు. దాని చుట్టూ కంచి వేసి దాన్ని బాగు చేసి దున్ని, బాగు చేసిన దున్ని దానిలో ద్రాక్ష తీగలు నాటి మంచి ద్రాక్ష పంటకు ఎదురు చూశాడు. సేద్యం కాని తక్కిన భూమి కన్నా సారవంతమైన ఈ నేల తన శ్రద్ధ పరిశ్రమ ఫలితాన్ని చూపించి తనకు ఘనత తెస్తుందని ఎదురు చూశాడు. అలాగే దేవుడు ఒక జాతి ప్రజల్ని లోకంలో నుంచి ఎన్నుకొని ఉన్నాడు. వారు క్రీస్తు చే శిక్షణ పొంది విద్యావంతులు కావలసి ఉన్నారు. ప్రవక్తలు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5:7 ఈసారి ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన మరి వనమని చెప్పాడు. 12 ఏమని చెప్పాడు? మరి ఈ భూరాజులను ఎంపిక చేసుకుంది దేవుడే, కొండ మీద ద్రాక్ష తోట కూడా యెహోవాయే, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచాడు. అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఈ వనానికి యజమానుడిగా ఉన్నాడు. మరి యూదులు మనుషులు ఆయనకి ఇష్టమైన వనంగా వారు ఉండిపోయారు. ఇక్కడ దేవుడు గొప్ప ఆధిక్యతలను ఇచ్చాడు మానవునికి. తన కృప బాహుల్యం చొప్పున వారిపై అనేక దీవెనలు కుమ్మరించాడు. ఫలాలు ఫలించడం ద్వారా వారు తాను ఘనపరిస్తారని ఆయన ఎదురు చూశాడు. వారు ఆయన రాజ్య సూత్రాల్ని వెల్లడి చేయాల్సి ఉన్నారు. పతనమైన దుష్ట ప్రపంచంలో వారు దేవుని ప్రవర్తనను ప్రదర్శించవలసి ఉన్నారు. దేవుని ద్రాక్ష తోట అయిన వారు అన్యజాతుల ప్రజల కన్నా పూర్తిగా భిన్నమైన ఫలాలు ఫలించాల్సి ఉన్నారు. ఈ విగ్రహారాధక ప్రజలు దుష్టత్వానికి తమ్ముని తాము అంకితం చేసుకుని ఉన్నారు. దురాశలతో నిండిన వారు దౌర్జన్యాలు, నేరాలు, హింస, అవినీతి కార్యాలు అడ్డు అదుపు లేకుండా సాగించారట. ఆ విష వృక్షం ఫలించి ఫలాలు దుష్టత్వం, భ్రష్టత్వత, మరి దుఃఖం. దేవుడు నాటిన ద్రాక్ష తీగ ఇందుకు భిన్నమైన ఫలాలుగా ఫలించాల్సిందిగా ఉన్నది. సో ప్రిమెంట్ వర్లరా, ప్రవక్త అనే యెషయా కూడా దేవుడే ఆ ద్రాక్ష తోటకి యజమానుడిగా పోల్చి, మనందరం కూడా మరి తీగలగా ఆయన ఉపమానంలో పోల్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే మనుషులకి వివరించాడు ఉపమానం ద్వారా, ప్రవక్త అయిన యెషయా కూడా ఆ విధంగానే పోల్చున్నాడు. మరి కొద్దిగా ఈ యొక్క అంశంలోనికి మనం వెళ్తే, మోషే కూడా యెహోవా దేవుడు ద్రాక్ష తోటకి యజమానుడిగా పోల్చాడు. ఎక్కడ తెలిసి ఈ వాక్యం? నిర్గమకాండ 33:18-19 వచనాల్లో ఆయన చెప్తున్నాడు, ఆయన మోషేకి కనపరిచినట్లు దేవుని ప్రవర్తన సూచించే ఆధిక్యత మరి యూదులకు కలిగింది. నీ మహిమను నాకు చూపుము అని మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా నా మంచి తనమంతయు నీ ఎదుట కనపరిచిదనని ప్రభు వాగ్దానం చేశాడు. నిర్గమకాండ 33:18 మోషేకి చెప్పిన వాగ్దానం కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడని. ఆయన మరి ద్రాక్ష తోట యజమానుడిగా ఉండి మరి ఆ యొక్క తీగలంగా మనలను పోల్చున్నాడు. మనం ఆయనకి విశ్వాసంలో బలపడాలని, మనం నమ్మకంగా జీవించాలని, ఆయన మేము ఆధారపడి బలపడాలని ఎన్నో విషయాల్లో మరి ఇక్కడ ఈ యొక్క సూత్రాలను మనం చూస్తున్నాము. మోషే వివరణలో కూడా ఉంది. ఇంకా నిర్గమకాండం 34:6-7 కూడా ఈ విధంగా చెప్తున్నాడు, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా ఆయన మరి 1,000 మందికి కృపను చూపును దోషము అపరాధమును క్షమించును అని ప్రకటించను. మరి మానవులుగా మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మరి ఆ వనానికి యజమానుడిగా ఉండి ఆ తీగలైనటువంటి ప్రజలంగా మనం చూసుకుంటున్నారో, మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ యొక్క గమనికలో మనం దీవించబడతాం. లేకపోతే మరి తన ఆ దేవుని యొక్క దయ కనికరము దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యాలు పోగొట్టుకునే మరి దేవుని ప్రజలుగా మనం ఉండకుండా అయిపోతున్నాం. కీర్తనుడు కూడా అదే మాటను మనకు వివరించినాడు. కీర్తన గ్రంథం 19:7 ఏమని చెప్పడిందంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును అని చూపించాల్సిందిగా ఉన్నారు. ఈరోజు మానవుడు పాపం చేస్తున్నాడంటే, ఆ పాపానికి వ్యతిరేకతగా ఆ మనిషి జీవించాలంటే ఒక పద్ధతిలో ఆ మనిషిని యొక్క జీవితం ప్రలంబించిందంటే ప్రతిది కూడా దేమే ఆధారపడి ఉన్నది? ఈ లోకం నివసిస్తున్న గొప్ప వర్గంతో కాదు, మన ఆఫీసులో ఉన్న ఆ వ్యక్తులతో కాదు, మన యజమానుడితో కాదు, మన నాయకుడితో కాదు, అది యేసుక్రీస్తు ప్రభుతో ఆ యొక్క సంబంధం సాధ్యమని మనం నమ్ము చూడాలి. ఆ విధంగా మనం కనపరిచినప్పుడు ఇక్కడ చూడవచ్చు. సో కీర్తనుడు కూడా చెప్తున్నాడు, యెహోవా నిన్ను నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. సో యెషయా యజమానుడిగా పోల్చాడు యేసుక్రీస్తు ప్రభుని, మోషే యజమానుడిగా పోల్చాడు, కీర్తనుడు కూడా సమస్తం ఆయనే సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన నియమించాడు అని ఎంతో స్పష్టంగా అక్కడ వాక్యాలను బోధించినాడు. సో ప్రిమెంట్ వాళ్ళరా, యూదా జాతి ద్వారా లోక ప్రజలందరికీ దీవెనలు అందించాల్సిందిగా దేవుని ఉద్దేశమైంది. యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభు, ఆ గోత్రంలో జన్మించిన వాడు యేసుక్రీస్తు ప్రభు, ఆ గోత్రాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఆశీర్వదించాడు కూడా యేసుక్రీస్తు ప్రభు. సో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కనపరిచినప్పుడు ఏ విధంగా ఇక్కడ ఉండటో మనం చూద్దాం. ఆదికాండం 12:7 కూడా దేవుని యొక్క సంకల్పాన్ని వివరిస్తున్నాడు మరలా మోషే. ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందుదువు. మనకి కేవలం ఆ యజమానుడికి ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభు మరి పరిచారకులు సేవకులు ఆయన వెంబడించేవారమే కాదు, ఆయన దీవెనలు కూడా పొందే ప్రీబిడ్లుగా మనం ఉన్నాం. ఇక్కడేమనుంది, ఆయన జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదుము అని అక్కడ చెప్పాడు. సో దేవుని యొక్క నామాన్ని మనం గొప్పగా చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిశుద్ధతను ఎప్పుడు కూడా మనం మరి ప్రశ్నించుకోవడం అవసరం లేదు. మరి అటువంటి ఉద్దేశంలో మనం కొనసాగినప్పుడు దేవుడు విలువైనటువంటి మరి ఉద్దేశాలని మనకు మరలా ఇక్కడ వివరిస్తున్నాడు. నిర్గమకాండం 8:15 మోషే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరిచాడు. ఏమని చెప్పినాడంటే, తాపకరమైన పాపములలో తేళ్లను కలిగిన ఎడారిపై నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యముగా గుండా నడిపించాడు. వారికి బండ నుండి నీళ్లు రప్పించి ఆకాశ ధాన్యముతో వారికి ఆహారము పెట్టినాడు. ఎవరిని ఇక్కడ పోలుస్తున్నాడు? మరలా యేసుక్రీస్తు ప్రభు ఆ ద్రాక్షవనానికి యజమానుడిగా ఉంటే తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి పోలుస్తున్నాడు. ఐగుప్తులో వారు బానిసలుగా ఎన్నో సంవత్సరాలు ఫరో నాయకత్వంలో వారు చూశారు. వారు బానిసత్వాన్ని వారు గుర్తించారు. వారు బానిసలుగా ఎన్నో హింసలు పడ్డారు. కానీ దేవుడు ఒక దినాన ఏం చేశాడంటే, వారి యొక్క బానిసత్వాన్ని నుంచి విడుదల పొంది ఆ వాగ్దాన స్థలానికి చేరే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ మార్గాన వారు ఎన్నో గొప్ప అద్భుతాలు వారు చూశారు. దేవుడు చేసిన మేలు వారు చూశారు. తాపకరమైన పాపులను తెల్లను కలిగిన ఎడారిపై నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో గుండగా వారు ప్రయాణం చేశారు. వాళ్ళు చేసే ప్రయాణం దేవుడు వారు తొడుగుంటే ఏదైనా కొరత వరకు ఉంటుందా? కానీ వారు ప్రయాణంలో నీళ్లు లేని స్థలానికి వారు వెళ్ళారు. అక్కడ బండనే మోసే తిడితే మరి చక్కని జీవపు ఊట మరి తెరబడి వారి యొక్క దాహాన్ని తీర్చడం అక్కడ సన్నివేశం జరిగింది. తర్వాత శత్రువుల మీదుగా వస్తుంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని దాటించాడు నడుమ. తర్వాత మన్నా ద్వారా వారిని పోషించాడు యెహోవా దేవుడు. కానీ అన్నీ కూడా మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి ఆశీర్వదించి గొప్పగా తయారు చేశాడు. కీర్తన గ్రంథం 78:24 ఏమని చెప్పబడింది, బండ నుండి నీళ్లు రప్పించాడు, ఆకాశ ధాన్యముతో వారి ఆహారాన్ని వారికి కల్పించాడు. ప్రివెంట్ వాళ్ళు. సో ద్వితీయ ఉపదేశకాండం 43 కూడా ఇదే మాటలు ఆయన మరి పలుకుతున్నాడు మోషే ద్వారా. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనులు గల పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపవలే వారిని కాపాడు. చూసారా, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షం ఆయన ప్రజల పట్లే ఉంది. యేసుక్రీస్తు ప్రభుకి ఎంత గొప్ప మరి ఉద్దేశాన్ని ఈ ఉపమానంలో దేవుడు ఇచ్చినాడు. చూసారా, ద్రాక్ష వనానికి యజమానుడిగా ఉన్న ఆ త్రియేక దేవుని యొక్క మహిమ ఎంత గొప్పగా మరి మన తెలియపరుస్తుంది. సో ఈనాటి సంఘంలో విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రవక్తని యెషయా చెప్తున్నాడు 43:12, నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్ అని చెప్తున్నాడు. మనం నిజమైనటువంటి త్రియేక దేవుణ్ణి ఆరాధించే మరి దేవుని యొక్క విలువ కలిగిన ప్రియబిడ్డలుగా మనం జీవించాలి. ఒలీవ కొండ మీద ఆ యొక్క సూత్రాలని దేవుడు మనకిచ్చినాడు. ఆ మరి మోషే ద్వారా పలికాడు, యెషయా ద్వారా పలికాడు, కీర్తనీయుడి ద్వారా పలికాడు, ఆఖరికి చిన్న ప్రవక్త అయిన హోషియా ద్వారా కూడా ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. ఏమని చెప్పినాడు తెలుసా? ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుడను మాటలు నేటి సంఘానికి సంఘ నాయకులకి గంభీర హెచ్చరికను నేను అందిస్తున్నాను. ఇశ్రాయేల్ గురించి ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచను. ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రం మానవునికి, నాయకుడికి, సంఘాలకి ఇవ్వబడినా కూడా వారు తిరస్కరించారట. హోషియా 4:6 మరి 6 నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితి గనుక నేను నీ కుమారులను మరుతును. ఈరోజు తల్లిదండ్రులుగా మరి బిడ్డల కొరకు మనం ఏదైతే ప్రార్థన పూర్వకంగా ఉద్దేశిస్తామో అది వారి జీవితంలో సాఫల్యమవుతుంది. ఏదో ఏ విధంగా నీ బిడ్డల కొరకు నీ కుటుంబ కొరకు నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావో ఆ సమయంలో నీవు ఆదరిస్తుండాలి. అందుకనే చెప్తున్నాడు, ఇశ్రాయేలు పాపం మన కళ్ళ ముందు ఉన్నది, నేటి సంఘము హెచ్చరికను మనం పాటిస్తుందా? సో దేవుని ఎంపిక చేసుకున్న సంఘంగా మనం ఎటువంటి తప్పులు మనం చేయకుండా నిజమైనటువంటి సత్యాన్ని వెంబడించే క్రైస్తవులుగా నీవునే ఉండటానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మన కుటుంబాలను, మన గృహాలను, మన చేస్తున్న పనులను దేవుడు దీవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేయాలని దేవు సేవకు ఈ దినమందు నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, ఈ దినాన్ని నీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ తండ్రి, మీరు మా యజమానుడిగా మీరున్నారు ప్రభా. మేము మీతో మరి లేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని చేర్చుకొని మాకు సకల వరణలు తండ్రి మీరు మాకు ప్రసాదించారు. అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపను మాకు మీరు సంచారము ఉంచి ఎటువంటి ఆపదల్లో కానీ ఎటువంటి సమస్యలు మీ లేకుండా మీరు మమ్మల్ని దీవించి ఆశని నడిపించమని మరి ఇదనాను ప్రభు. వాకి ఉంచిన ప్రతిని బిడ్డ మీరు దీవించమని యేసుక్రీస్తు నామని ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.